ప్రముఖ చలనచిత్ర నటుడు, నిర్మాత, రియల్ ఎస్టేట్ మొగలైన శ్రీ మురళీమోహన్ గారు గత కొద్ది వారాలుగా వాషింగ్టన్ డీసీ పరిసరాల్లో ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ వారమే నాకు వారిని కలిసి తెలుగు వన్ రేడియో కోసం ఇంటర్వ్యూ చేసే అవకాశం కుదిరింది. ఈ ఇంటర్వ్యూ సారాంశమే ఇప్పుడు మీరు వినబోతున్నారు. మురళీమోహన్ గారు, తెలుగు వన్ రేడియో టోరీ స్వాగతం చెప్తోందండి మీకు. మీరు సమయం తీసుకుని మా స్టూడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే లిజరస్ అందరికీ కూడా శుభాకాంక్షలు.
మీకు సినీ నటు అవ్వాలని ఎందుకు అనిపించిందండి?
పని లేకండి, సరిగ్గా చెప్పాలంటే ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. ఉద్యోగం చేసే అవకాశం లేదు నాకు వచ్చిన డిగ్రీకి. వ్యాపారం చేద్దామంటే ఏమో కుటుంబంలో డబ్బులు అయిపోయినాయి. ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసేటప్పటికి ఏమీ చేయకుండా పని లేకుండా ఊర్లో నాబోటి కుర్రాళ్లతో కలిసి ఖాళీగా కూర్చున్న రోజుల్లో ఒక రోజున పేపర్లో ఒక న్యూస్ వచ్చింది, మద్రాసులో ఆంధ్రా క్లబ్లో నాటకాల పోటీలు జరుగుతున్నాయని. అప్పుడు ఆంధ్రా క్లబ్కి సెక్రటరీ గుత్తా రామిరెడ్డి గారని మా ఊరు ఆయన, నాకు బాబాయ్ అవుతారు ఆయన, ఆయన కిలార్ చటర్జీ గారని ఇంకో ఆయన, వారు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మాకు ఒక పిచ్చి ఆలోచన వచ్చింది, మనాళ్లే కదా అక్కడ ఆర్గనైజ్ చేసేది, మనం ఒక నాటకం తీసుకెళ్తే మనకు సెలెక్ట్ చేసి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు కదా, మనం ఎందుకు ఇవ్వకూడదు అనే ఒక ఆలోచన వచ్చింది. సరే, వెంటనే ఆలోచన రాగానే మా ఊర్లో ఉన్న ఒక నాటకాలు వేసే ఒక సంస్థ దగ్గరికి వెళ్లి అర్జెంటుగా ఒక నాటకం వేయాలని చెప్పి ఆయన అడగగానే ఆయన నవ్వి, నాటకం ఏంటంటే అంత తేలికేం కాదు, కనీసం 6 నెలలు కష్టపడితే కానీ నాటకం తయారవ్వదు, మీరెంత ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి మీతో ఒక నాటిక తయారు చేసి తప్ప ప్లేలెట్ ఒక 50 మినిట్స్ అంత ఉంటుంది, అది ప్రాక్టీస్ చేయండి, దాన్ని పోటీలకు పెడదామన్నారు. సరే, ప్రాక్టీస్ చేశాం పోలీసు అనే నాటిక. అందులో ఆ పోలీస్ పాత్రధారిగా నేను మిగిలిన మిత్రులందరం కలిసి నాటిక వేశాను. సెలక్షన్స్కి చూడటానికి వచ్చారప్పుడు అప్పట్లో ఉన్న నటుడు కేవీఎస్ శర్మ గారు ఇంకా కొంతమంది కలిసి చూడటానికి వచ్చారు. స్క్రూటినీ చూపించాం, నాటకం చూశారు. చూసిన తర్వాత ఆయన్ని వెంటనే అడిగేశాం, ఏమండి మా నాటికి బాగుందా, సెలెక్ట్ చేస్తున్నారని. ఆయన నవ్వి, మీది సబ్జెక్ట్ చాలా బాగుందండి కానీ వెయిటింగ్ అసలు ఏమీ బాగలేదు, సెలెక్ట్ చేయట్లేదని మా మొహాన్నే చెప్పేశాడు. చాలా డిసప్పాయింట్ అయిపోయాం. తర్వాత రామిరెడ్డి గారు మాకు లెటర్ రాసి పంపించారు, మేము ఎలాంటి నాటకాలు నాటికలు సెలెక్ట్ చేసాం చూదురు కానీ మీరు రండి, మీరు డిసప్పాయింట్ అవ్వకుండా మద్రాసు వచ్చి చూసేయాలండి అని చెప్పి ఒక లెటర్ రాశారు మాకు. ఆ లెటర్ అందుకొని అక్కడ చూడటానికి మద్రాసు వెళ్ళాం. చాలా అద్భుతమైన ప్రదర్శనలు చూసాం. చూసిన తర్వాత మేము ఎంత అమాయకంలో ఉన్నామో, మేము ఎంత ఎల్బోర్డ్లో మాకు ఆ రోజున అర్థమైంది. ఆ నాటిక స్క్రూటినీ చూపించినప్పుడు మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చూసి, రే నువ్వు భలే చేసావురా, నువ్వు సినిమాల్లో పనికొస్తావు, సినిమాలో ట్రై చేయరా, మన రామిరెడ్డి గారు ఉన్నారు కదా, ఇల్లే ఇన్ని అడుగు అన్నారు. సరే, ఆ మాట గుర్తొచ్చి ఆయన అడిగా, ఏమంటే సినిమాల్లో వేద్దామని ఉంది అనంటే, సినిమాల్లో వేయటం ఆర్టిస్ట్ అవటం అంత తేలిక పనేం కాదు, నీ పర్సనాలిటీ కూడా ఇంకా పూర్తిగా రాలేదు, ఇంకా బాగా బాడీ బిల్డప్ వచ్చాయి, నాటకాలు చూసావు కదా, నాటకాలకి వెళ్ళి నాటకాలు ప్రాక్టీస్ చేయి, నాటకాలు అయిన తర్వాత 3-4 ఏళ్ళు అయిన తర్వాత చూద్దాం అని చెప్పి నన్ను వెనక పంపించాడు. పంపించిన కొద్ది రోజుల్లోనే వ్యాపారం కోసం నేను విజయవాడలో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అనే పేరుతో వ్యాపారం స్టార్ట్ చేసి అప్పుడు రోజు నాటకాలు వేయటం మొదలుపెట్టాం. అలా ఆ ఇంట్రెస్ట్ ఒక 10 ఇయర్స్ అక్కడ విగరస్గా బిజినెస్ చేశాను, అలాగే బాగా నాటకాలు వేశాను. ఇది చూసిన నా మిత్రులు కొంతమంది మళ్లీ సినిమాల్లోకి రమ్మనమని తీసుకువెళ్లారు. వాళ్ళు తీసి మేకప్ చేసి స్టిల్స్ తీస్తున్న టైంలో అట్లూరు పూర్ణచంద్రరావు గారు అనే ఆయన కొత్త వాళ్లతో సినిమా తీయాలి అని ఆలోచనలో ఉండి ఆర్టిస్టుల కోసం వెతుకుతూ ఇట్లా నాకు మేకప్ టెస్ట్ చేసిన సంగతి తెలిసి ఆ ఫోటోలు చూసి వెంటనే నన్ను హీరోగాను, గిరిబాబు గారిని విలన్ గాను ఆ సినిమాలో బుక్ చేశారు. ఆ విధంగా డైరెక్ట్ గా హీరోగానే వచ్చింది ఛాన్స్.
తెలుగు వన్ రేడియో టోరీ బై డెఫినేషన్ అది ఇందులోకి వచ్చే శ్రోతలందరూ మంచి పాటల హాబీ ఉన్నవాళ్లు, మంచి పాటల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు, ఆ హాబీ ఉన్నవాళ్లు. సో మీకు నచ్చిన పాటలు 4-5?
నా పాటలే నాకు నచ్చినాయి అని అనుకోవద్దండి. నాకు పాట మంచి పాట అయితే అది ఎవరి పాట అయినా కూడా నాకు ఇష్టమే. అందుకని మీకు నచ్చిన పాటలే నా సినిమాల్లో కానీ మిగిలిన సినిమాల్లో కానీ మంచి పాటలు సెలెక్ట్ చేసి మీరే వేయండి. ఈ ఇంటర్వ్యూలో ఒక మంచి పాటలతో ఉంటే ఇంటర్వ్యూ బోర్ కొట్టినా కనీసం పాటలన్నా ఇంట్రెస్ట్గా వింటారు.
ఒక్కసారిగా ఇంటర్వ్యూ మొత్తం వినడం బోర్ కొడుతుంది కదండి, అందుకనే మధ్యలో కొన్ని కొన్ని పాటలు కూడా ప్రసారం చేసుకుందాం. ఇప్పుడు మీరు వినబోతున్న పాట మురళీమోహన్ గారు దాసనారాయణరావు దర్శకత్వంలో నటించిన చిత్రం చిల్లర కొట్టు చిట్టెంలోనిది. ఈ చిత్రం దాసం గోపాలకృష్ణ రాసిన నాటకానికి ఆధారంగా తీయబడ్డ చిత్రం. ఈ చిత్రంలోనే మాడ ఆడామగ కాని పాత్రలో అద్భుతంగా నటించి ఎంతో పేరు సంపాదించారు. మీకు తెలిసే ఉంటుంది ఇది. అంతేకాదు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంతో మందిని సంభ్రమాశ్చర్యాలతో ముంచే విధంగా పాడిన ఈ పాటను ఎవరు మర్చిపోతారు చెప్పండి. ఈ పాటను మనం మోహనమురళి గానలహరిలో ఆల్రెడీ ఒకసారి ప్రసారం చేసుకున్నాము. అందుకని కాదులేండి, ఈ పాటను ఇప్పుడు ప్రసారం చేయదలుచుకోలేదు. అదే చిత్రం కోసం ఆత్రం ఆపుకోలేని ఒక ప్రేమికునిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకితో కలిసి పాడిన ఈ సరసగీతం దాసం గోపాలకృష్ణ రచన, రమేష్ నాయుడు ఎంతో చకచక్యంతో సంగీతం సమకూర్చిన గీతం. వినండి.
ఇది ఏం గోలమ్మా? కుళ్ళు మోతోళ్ళు, నిన్ను కూకలేస్తేను టాపు లేపలేవా, టోపీ వెయ్యలేవా? ఏదో చెప్పేసేయ్, నువ్వేదో చెప్పేసేయ్, ఏదో చెప్పేసేయ్, నువ్వేదో చెప్పేసేయ్, ఏదో చెప్పేసేయ్, నువ్వేదో చెప్పేసేయ్. చేసిందని బట్టి బట్టి పలకలేవా? ఏదో చెప్పేసే, నువ్వేదో చెప్పేసి, అయ్యేదో చెప్పేసి, నువ్వేదో చెప్పేసి, అయ్యేదో చెప్పేసే, నువ్వేదో చెప్పేసే.
చెప్పేసే
ఏదో చెప్పేసేయి, నువ్వేదో చెప్పేసేయి.
మీ మొదటి సినిమా జగమే మాయలో మీకు అంత పేరు రాకపోయినా గానీ తర్వాత తర్వాత మీరు దాసనారాయణ రావు గారితో పనిచేసిన తర్వాత మీ పేరు బాగా ప్రతిష్టలోకి వచ్చింది. దాసనారాయణ రావు గారి గురించి కొంచెం చెప్తారా?
జగమే మాయ 1973 విడుదలైంది. సినిమా విడుదలైన తర్వాత గిరిబాబు గారికి చాలా మంచి పేరు వచ్చింది. నాకు పర్వాలేదు, కుర్రాడు బాగానే ఉన్నాడు గానీ ఇంకా యాక్టింగ్ లో డెవలప్ అవ్వాలి అనేటువంటి కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ మూలంగా 1 ఇయర్ నాకేమి సినిమాలు రాలే ఛాన్సెస్. 1 ఇయర్ తర్వాత దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో తిరుపతి అనే ఒక సినిమా నా ఫ్రెండ్ హనుమప్రసాద్ గారు తీశారు. దాంట్లో నేను ఒక క్యారెక్టర్ చేశాను. అప్పుడు దాసనారాయణరావు గారు నాలో ఉన్న టాలెంట్ని గుర్తించి, తప్పకుండా నీకు మంచి అవకాశాలు వస్తాయి, నేను ఇస్తాను నా సినిమాలన్నింటిలో అని చెప్పి ఆయన ప్రామిస్ చేయటం, అక్కడి నుంచి ఆయన సినిమాలన్నింటిలో కూడా మంచి క్యారెక్టర్స్ నాకు ఇవ్వటం, హీరో క్యారెక్టర్స్. ఆ 1 ఇయర్లోనే బాగా బిజీ అయిపోయి చంద్రన్న సినిమాలు ఉండిపోయి ఇక విజయవాడ వెళ్ళటానికి కూడా అవకాశం లేకుండా అంత బిజీ అయిపోయాను. అప్పుడు ఫ్యామిలీ షిఫ్ట్ చేసి మెడ్రాస్ వెళ్లి అక్కడ సెటిల్ అయ్యి అక్కడి నుంచి రెగ్యులర్గా హీరోగా సినిమాలు యాక్ట్ చేశాను.
నేను ఎక్కడో చదివానండి మీరు ఒక 24 మంత్ స్పాన్ లో 100 సినిమాల్లో నటించారన్నారు, అది నిజమేనా?
24 మంత్స్ లో 100 సినిమాలు అనేది కరెక్ట్ కాదండి. అది ఒక సంవత్సరంలో 18 సినిమాలు రిలీజ్ అయినాయి, అది ఆ రోజుల్లో అది పెద్ద రికార్డ్. ఒక హీరోవి ఒక సంవత్సరంలో 18 సినిమాలు అనేది ఎవరికి జరగకూడదు. కృష్ణ గారికి ఏమైనా జరిగితే జరగండాలి తప్ప ఎవరికి జరగల. ఆ సంవత్సరంలో 1978 అనుకుంటానండి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఆ సంవత్సరం రిలీజ్ అయినాయి. అయితే అప్పుడున్న బిజీలో రోజు 2 షిఫ్ట్ వర్క్ చేసేవాడిని. మార్నింగ్ 9 o'clock స్టూడియోకి వెళ్తే రాత్రి 2 ఇంటి దాకా షూటింగ్ చేసి 2 గంటలకు ఇంటికి వచ్చి పడుకొని మళ్లీ 9 కల్లా మళ్ళీ నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్తూ ఉండేవాడిని.
మీరు అలా పనిచేస్తున్నప్పుడు మీరు ఏ సినిమాలో నటిస్తున్నారు, ఏ పాత్రలు నటిస్తున్నారు అనేది అలా బైఫర్కేషన్ ఎట్లా కుదురుతుందని? యూజువల్ గా
జనరల్ గా మనం చేసే సినిమాల గురించి డైరెక్టర్స్ అందరూ కూడా మంచి డైరెక్టర్స్, అప్పుడు చేసిన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద డైరెక్టర్స్ దగ్గర చేశారు. రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు, వి మధుసూదనరావు గారు, బాపు గారు, విశ్వనాథ్ గారు, ఇట్లాంటి పెద్ద డైరెక్టర్ల దగ్గర చేయడం మూలంగా ఏమైందంటే వాళ్ళు మనం ఆ క్యారెక్టరైజేషన్ గురించి బాగా మనకి బుర్రకెక్కేటట్టుగా చెప్పేవారు. ఆ రోజు సీన్ జరిగేటప్పుడు కూడా సీన్కి పూర్వపరాలన్నీ కూడా చెప్పేవారు విడమర్చి. ఒకవేళ నేను ఏదైనా చేయటం సరిగ్గా చేయలేకపోతే కూడా వాళ్ళు చేసి చూపించేటటువంటి గొప్ప డైరెక్టర్లు కాబట్టి వాళ్ళ దగ్గర చేశాను కాబట్టి ఏ రోజున కూడా అలాంటి ప్రాబ్లం రాలేదు నాకు.
ఓకే, థ్యాంక్స్ అండి. మీరు 400 సినిమాల దాకా నటించారన్నారు, మీరు నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఒకటి చెప్తారా?
అంటే ఎర్లీ డేస్ లో చేసిన సినిమాల్లో చూసుకుంటే దాసనారాయణరావు గారి దర్శకత్వంలో భారతం లో ఒక అమ్మాయి అనే ఒక సినిమా చేశానండి. చాలా చిన్న బడ్జెట్ లో తీసిన సినిమా అది, చాలా మంచి క్యారెక్టర్, నాకు చాలా ఇండివిజువల్ గా చాలా మంచి పేరు వచ్చింది. ఆ సినిమా 100 డేస్ కూడా ఆడింది. అలాగే రామారావు గారి తమ్ముడుగా అన్నదమ్ముల అనుబంధం అని ఒక సినిమాలో యాక్ట్ చేశాను. ఆ సినిమా నాకు ఎంత పాపులారిటీని తీసుకొచ్చిందంటే ఆంధ్రదేశంలో ఎక్కడికెళ్ళినా ఎన్టీఆర్ తమ్ముడు రానివ్వరు నన్ను. అన్నదమ్ముల అనుబంధంలో ఎన్టీ రామారావు గారు పెద్దనగా, నేను 2వ బ్రదర్గా, బాలకృష్ణ 3వ బ్రదర్గా అన్నదమ్ముల అనుబంధం అని యాదవ్ కి భారత్ అని హిందీ సినిమా అనమాట, అది తెలుగు రీమేక్. అది బాగా పాపులారిటీని తీసుకొచ్చిందండి.
ఇప్పుడు అన్నదమ్ముల అనుబంధం కోసం చక్రవర్తి సంగీతం సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ఈ గీతం విందాం. గీత రచన దాశరథ గాని సి నారాయణ రెడ్డి గాని అయి ఉండవచ్చండి, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు.
పోవద్దు ఈ రాసా గులాబీ పువ్వు నా ಜಗನಬಲತೆ ನಿಂದಾಲಿ మరి మరి నీ అందానికి సలాము చేసేను, పదే పదే నీ గీతానికి పల్లవి పాడేను. యుగాలకైనా నాదానివై నీవే ఉంటావు, అనంత కాలం నీ రూపమే వరించుకుంటాను. మనసు నీదే, మమత నీదే, వేయి పగలు నాలో ఉన్నది నీవే సోని. గులాబువై నంగాలి వయసు జగనబలతో నిల్డాలేలు.
ఆ తర్వాత క్రాంతికుమార్ గారు నిర్మించిన రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో జ్యోతి, కల్పన, ఆమె కథ, ఈ సినిమాలన్నీ కూడా మంచి వచ్చినాయి. అలాగే విజయబాపిరెడ్డి గారు నిర్మించిన బొమ్మరిల్లి సినిమా, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి సినిమాతో పోటీగా కలెక్ట్ చేసిన సినిమా, అట్లా అది మంచి పేరు తెచ్చింది. ఇదెక్కడ న్యాయం అని దాసనారాయణరావు గారి డైరెక్షన్లో బ్లాక్ అండ్ వైట్ సినిమా అండి ఇది, నేను ప్రభా చేశాం, అది కూడా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇవన్నీ చేస్తున్న టైంలోనే దేవర్ గారని తమిళ్ ప్రొడ్యూసర్ ఉన్నాడు, యానిమల్స్ మెయిన్ క్యారెక్టర్స్ గా పెట్టి సినిమాలు తీస్తూ ఉంటాడు. పొట్టేలు పున్నమ్మ అనే ఓ సినిమా తీశారు ఆయన, దాంట్లో నేను శ్రీప్రియ హీరో హీరోయిన్ గాను ఓ గొర్రె పొట్టేలు కలిపి యాక్ట్ చేసామండి. అది ఎన్టీ రామారావు గారి యమగోళని కూడా కలెక్షన్స్ దాటిపోయింది, అప్పుడు సూపర్ డూపర్ హిట్ అయిందన్నమాట. అలా ఎన్నో సినిమాలు జరిగినాయి. తర్వాత నేను నిర్మాతగా మా సంస్థ నుంచి, మా జయభేరి సంస్థ నుంచి అనేక చిత్రాలు తీశాం. అందులో మొదటి చిత్రం మొట్టమొదటి రామదండ అని ఒక సినిమా చేసాం, అది ఒక మాదిరిగా ఆడింది. వారాలబ్బాయి అని ఒక సినిమా చేశానండి, అది అప్పటికి నాకు 100వ సినిమా, అది చాలా మంచి క్యారెక్టర్ చేశాను. వారాలబ్బాయి మంచి హిట్ అయింది, నాకు బాగా నచ్చిన సినిమాల్లో అది ఒకటి. అలాగే ఓ తండ్రి తీర్పు అని ఒకటి మా బ్యానర్లోనే మా డైరెక్టర్ చేశాడు. ఆ సినిమా సిల్వర్ జూబ్లీ ఆటమే కాకుండా సెకండ్ బెస్ట్ పిక్చర్గా నంది అవార్డు, బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు కూడా వచ్చింది. ఆ సినిమా అంటే కూడా నాకు చాలా ఇష్టం.
సిరిమల్లె పువ్వల్లి నవ్వు, చిన్నారి పాపల్లి నవ్వు. ఈ పాట నేను 13 వయసులో వచ్చిందండి, జ్యోతి సినిమాలోనిది. కె రాఘవేంద్రరావు గారు అడవి రాముడితో ఎంతో పాపులర్ అయినప్పటికీ అంతకుముందు చాలా మంచి సినిమాలు తీశారు, జ్యోతి ఒకటి. ఆ జ్యోతి సినిమాలో నటించింది మురళీమోహన్ గారు, జయసుధ. ఈ పాట ఎంత పాపులర్ అయిందో చెప్పలేనప్పట్లో ఇప్పటికీ కూడా చాలా చాలా పాపులర్ సాంగ్ అది. ఈ పాట రచించింది యాత్రేయ, సంగీతం సమకూర్చింది చక్రవర్తి, పాడినది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. జానకి, జానకి గారు చాలా అద్భుతంగా నవ్వుతారు చూడండి ఈ పాటలో.
సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నాను నాను. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు. సగమా గమపా నిలిపమ గమ గమపా చెలయేటి నురగల్లే చల్ల చల్లగా చిరుగాలి తరగల్లే చల మల్లగా చెలయేటి నురగల్లే చల్ల చల్లగా చిన్ననాటి కలలల్లే తీయ తీయగా ఎన్నెన్నో రాగాలు రవడించగా రవడించగా తిరిమల్లె పువ్వల్లే నవ్వు చిన్నారి పాపల్లే నవ్వు నవ్వు పై నవ్వు లేకెంపుగా నీ కనులలో నవ్వు చెలిమెరుపుగా చెక్కిళ్ళపై నవ్వు నునుసిగ్గుగా చెక్కిళ్ళపై నవ్వు నునుసిగ్గుగా పరువాన్ని ఉడికించి ఉరికించగా ఉరికించగా సిరిమల్లె పువ్వు చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు
మీరు ఎన్టీ రామారావు గారి గురించి చాలా చెప్పారు. ఇప్పుడు మీరు పబ్లిక్ గా ఎన్టీ రామారావు గారి గురించి ఇచ్చిన కామెంట్స్ లో మీ కళ్ళల్లో చూశాను ఆయన మీద అభిమానం. సో ఈ అవకాశం దొరికింది కాబట్టి అడుగుతున్నాను, ఆయన మీద ఆయన గురించి నాలుగు ముక్కలు చెప్తారా?
తెలుగు చలనచిత్ర పరిశ్రమల్లో ఇద్దరు లెజెండ్స్ ఉన్నారండి మనకి ఇప్పుడు ప్రజెంట్. ఒకరు ఎన్టీ రామారావు గారు, రెండో కినా నాగేశ్వరరావు గారు. క్రమశిక్షణ అనేది తెలుగు సినిమా పరిశ్రమకు నేర్పిన వ్యక్తులు వాళ్ళిద్దరు. అలాగే తెలుగు సినిమాకి ఒక గౌరవం, సమాజంలో నటినట్లంటే ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన మహనీయులు రామారావు గారు, నాగేశ్వరరావు గారు. వాళ్ళిద్దరూ చూపించిన బాటలో నడిచాం కాబట్టి ఇవాళ సొసైటీలో మేము కూడా ఒక గౌరవమైన వ్యక్తులుగా 10 మంది దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం, 10 చోట్ల గౌరవించబడుతున్నాం. వాళ్లంటే మాకు చాలా అభిమానం. నటుడుగా నాకు నాగేశ్వరరావు గారు అంటే ఇష్టం, నాయకుడుగా ఎన్టీ రామారావు గారు అంటే నాకు ఇష్టం. అందుకే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రజల కోసం వచ్చినప్పుడు చాలా ఆవేశంతో వచ్చారు. ఆయన తెలుగు వాడికి ఒక గుర్తింపు లేకుండా పోయింది. భారతదేశంలోనే మేము ఆంధ్రా నుంచి వచ్చాము అంటే తెలియని రోజుల్లో అసలు తెలుగువాడంటే ఏమిటో, ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనం ఏమిటో, తెలుగువాడి ఖ్యాతి ఏమిటో చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి మహనీయుణ్ణి వెన్నుపోటు పొడిచి దింపేశారు అన్న రోజున నాలో ఆవేశం కట్టలు దించుకుని నేనేమైపోయినా పర్వాలేదని చెప్పి కారు తీసుకుని మొత్తం ఆంధ్రదేశం అంతా కూడా తిరిగి జరిగిన అన్యాయం గురించి 100 మందికి అందరికీ కూడా మీటింగుల్లో చెప్పి మళ్లీ రామారావు గారు ముఖ్యమంత్రి అవడం కోసం ఎంతో మంది ప్రజలందరూ కూడా ఎన్నో రకాలుగా ఇది చేశారు. వాళ్లతో పాటు నేను చేసి మళ్లీ ఆయన అధికారంలో రావడానికి నా కృషి, నేను ఉడతాభక్తిగా ఆ రోజుల్లో రాములు వారికి ఉడత ఎలాంటి సాయం చేసిందో ఎన్టీ రామారావు గారికి నేను కూడా ఒక ఉడతలాగా నా సాయం చేసి రాజకీయంలో మళ్లీ ఆయన నిలబడటానికి కృషి చేశాను.
1977లో సూపర్ హిట్ సినిమా అడవిరాముడు, దానికి దర్శకుడు కె రాఘవేంద్రరావు. అదే సంవత్సరం చాలా చిన్న బడ్జెట్ తో మురళీమోహన్ గారితో కె రాఘవేంద్రరావు మరొక సినిమా తీశారు, సూపర్ హిట్ కల్పన. ఆ కల్పన చిత్రంలోనిది ఈ పాట. ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం. ఈ పాట రచించింది వేటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి, పాడినది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.
ఇది నా కల్పన, కవిత నాపన, ఒక ఉదయంలో నా హృదయంలో, ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం, మెరిసిన సింధూరం, విరిసిన మందారం, మెరిసిన సింధూరం. కల్పన అది ఒక కల్పన, అది నా కల్పన. ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం, మెరిసిన సింధూరం. తారకి నడుమ ఆకాశం ఎందుకు, పాట పాటకి నడుమ ఆవేశం ఎందుకు, తారకి నడుమ ఆకాశం ఎందుకు, పాట పాటకి నడుమ ఆవేశం ఎందుకు. మనిషి మనిషికి మధ్య మనసనేది ఎందుకు, మనసే గుడిగా మనిషికి ముడిగా, మమత ఎందుకు, మమత ఎందుకు. తెలియని ఆవేదనే ఆలాపన, తెలుసుకున్న వేదనే కల్పన. అది ఒక కల్పన, అది నా కల్పన. ఒక ఉదయంలో నా హృదయంలో విరిచిన మందారం, తెరిచిన సింధూరం. దివ్యలో వెలుగు నీ రూపం పొందితే, పువ్వు పువ్వు నా మధువు నీ కోసం పొందితే, దివ్యలో వెలుగు నీ రూపం పొందితే, పువ్వు పువ్వు నా మధువు నీ కోసం పొందితే. కవి మనస్సులో ఉషస్సు కాదు చీకటవుతుంటే, మిగిలిన కథలో పగిలిన ఎదలో ఈ కవిత ఎందుకు, కవిత ఎందుకు. తెలియని ఆవేదనే ఆలాపన, తెలుసుకున్న వేదనే కల్పన. అది ఒక కల్పన, అది నా కల్పన. ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం, తెరిసిన సింధూరం, విరిసిన మందారం, తెరిసిన సింధూరం. కల్పన అది ఒక కల్పన, అది నా కల్పన.
ప్రస్తుతం మీరు ఇంకా నటుడిగానే కొనసాగిస్తున్నారు, కానీ మిమ్మల్ని ఆంధ్రరాష్ట్రంలో ప్రజలు, తెలుగువారు అందరూ ఒక రియల్ ఎస్టేట్ మ్యాగ్నెట్ గా భావిస్తారు. ఆ రియల్ ఎస్టేట్ సంబంధించినది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఏ దశలో పోతుందన్న మీద కొంచెం వ్యాఖ్యానం చేస్తారు.
చిన్నప్పటి నుంచి కూడా నేను నాకు బిజినెస్ అంటే ఇష్టం అండి. చదువుకునే రోజుల నుంచి కూడా నేను ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వాలి, బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలి అని ఆలోచించాను, దానికోసం కృషి చేశాను. అలాగే నా జీవితం ప్రారంభమైంది కూడా విజయవాడలో బిజినెస్ మ్యాన్ గా కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అనే పేరుతో ఆ బిజినెస్ బాగా చేశాను. తర్వాత అనుకోకుండా సినిమా యాక్టర్ అవ్వటం, సినిమాల్లో ఉన్నా కూడా నా ఆలోచనలన్నీ కూడా వ్యాపారం విప్పే ఉండి సినిమాలు తీస్తూనే, అప్పుడు సినిమా ప్రొడ్యూసర్ గా కొన్ని సినిమాలు నిర్మించాను, కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూటర్ లాగా బయ్యర్ లాగా కొనుక్కొని కొన్ని చేశాను. సినిమాలుగా నేను తీసిన సినిమాలన్నీ బాగానే అండి, 90% సినిమాలు సక్సెస్ అయినా, ఒక 10% ఫెయిల్ అయితే అయినాయి, కానీ టోటల్గా అందులో కూడా బిజినెస్ మ్యాన్ గా నేను సక్సెస్ అయ్యాను. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అప్పటికి నేను హీరోగా యాక్ట్ చేయడం మానేసి క్యారెక్టర్స్ రోల్లోకి వచ్చాను. క్యారెక్టర్ రోల్స్ లోకి వచ్చిన తర్వాత నాకు సరిపడ రోల్స్ రాల, నాకు నచ్చిన రోల్స్ నాకు సరిపడ రోల్స్ రాల. రాకపోవడానికి కారణం నా పర్సనాలిటీ అయ్యి ఉంటుంది, ఎందుకంటే నేను క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న హీరోకి ఫాదర్గా వేయడానికి నీకు ఏజ్ ఏదో కుర్రాళ్లాగా ఉన్నావని అన్నారు. హీరోగా వేద్దాం ఉంటేనేమో పెద్దాళ్లాగా ఉన్నావన్నారు. ఎటు కాని ఏజ్ లాగా ఉండి అటు క్యారెక్టర్గా నేను సెటిల్ కాలేకపోయాను. అప్పుడు చాలా తీవ్రంగా ఆలోచించాను, దీన్నే నమ్ముకుని ఉంటే నేను సర్వైవ్ కాలేను రాబోయే రోజుల్లో, ఏదో ఒకటి బిజినెస్ వెంటనే స్టార్ట్ చేయాలని ఆలోచిస్తే నా కళ్ళకి రియల్ ఎస్టేట్ కనపడింది. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. శోభన్ బాబు గారు నేను ఒక సినిమాలో యాక్ట్ చేసినప్పుడు శోభన్ బాబు గారు అడిగారు నన్ను, వెళ్ళమోహన్ గారు మీ ఎర్నింగ్స్ అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేస్తున్నారు అని అడిగారు. అయితే నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ అండి, అందుకని సినిమాలు తీస్తున్నాను, లేకపోతే సినిమాలు కొంటున్నాను, 2-3 సినిమా డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యారండి అంటే ఒకటే మాట చెప్పాడు ఆయన, మీగా మీరు చేసుకోలేని వ్యాపారాల్లో మీరు కనుక పెడితే మీ చేయి కాల్సం తప్ప వాళ్ళు ఏదో సంపాదించి మీకు ఇస్తారని మాత్రం మీరు ఎప్పుడు అనుకోకండి అని చెప్పారు. ఆయన చెప్పిన మాటకు 100 రూపాయలు నిజమయ్యి 3 నెలలు తిరగకుండానే ఆ 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలు కూడా మూతపడిపోవటం, దాని మూలంగా నాకు ఎంతో ఫైనాన్షియల్గా లాస్ రావటం జరిగింది. సోన్ బాబు గారి దగ్గరికి వెళ్ళాను, మీరు చెప్పిందే జరిగిందండి అని అప్పుడు ఆయన సలహా ఇచ్చాడు. ఈ ప్రపంచంలో భూమి అనేది లిమిటెడ్, ఈ భూమి అనేది ఎప్పుడు పెరగదు, జనాభా మాత్రం రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నారు, రాబోయే రోజుల్లో భూమికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది, అది నేను నమ్మి నా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ల్యాండ్ మీద పెడుతున్నాను, మీరు కూడా నచ్చితే మీరు కూడా ఆ పని చేయండి అని సోమనాథ్ గారు ఇచ్చిన సలహా ఇవాళ నా జీవితాన్ని ఒక మలుపు తిప్పిందని చెప్పచ్చు. ఆయన ఇచ్చిన సలహా నాకు బాగా నచ్చి ఆ రోజు నుంచి నేను భూమినే నమ్ముకున్నాను, భూమి మీదే ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్ట్ చేసి రియల్ ఎస్టేట్ రంగానికి ఒక గౌరవ ప్రతిష్టలను తీసుకొచ్చాను. మొట్టమొదట వ్యాపారం చేసినప్పుడు చేద్దామని మొదలుపెట్టినప్పుడు చాలామంది మిత్రులు చెప్పారు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వాళ్ళంటే ఎవరికి అంత గౌరవం లేదు, ఇక్కడ అంతా రౌడీలు గోండాలు మోసం చేసేవాళ్లు చీట్ చేసేవాళ్లే ఈ వ్యాపారం చేస్తూ ఉంటారు, నీలాంటి నాన్ కాంట్రవర్షియల్ పర్సన్స్ ఇది చేయటం అంత మంచిది కాదేమో అని చెప్పి కొంతమంది సలహా ఇస్తే, ప్రతి నాణ్యానికి 2 వైపులా ఉన్నట్టుగా ప్రతిదానికి మంచి చెడు అనేది 2 ఉంటుందండి, ఇందులో ఉన్న మంచితాన్యాన్ని నేను ఎలివేట్ చేసి చూపిస్తాను అని చెప్పి అని దానికి తగ్గట్టుగా కృషి చేసి చేశాను. అది ఇవాళ సక్సెస్ అయ్యాను అంటే ఆ కృషియే కారణం.
మురళీమోహన్ గారి గొంతులో శోభన్ బాబు గారి మీద అభిమానం గమనించారా? మురళీమోహన్ శోభన్ బాబు కలిసి నటించిన తొలి చిత్రం జేబు దొంగ. ఈ జేబు దొంగలో శోభన్ బాబు గారి చెల్లెలకి లవ్ ఇంట్రెస్ట్ గా నటించారు మురళీమోహన్. జేబు దొంగలో పాటలు చాలా హిట్ ఉన్నాయి. మురళీమోహన్ మీద చిత్రీకరించిన ఈ హిట్ పాట విందాం ఇప్పుడు, రాధా అందించు నీలేత పెదవి. ఈ పాట అంటే నాకు ఒక ప్రాక్టికల్ జోక్ గుర్తొస్తుందండి. నేను అమెరికాకు వచ్చిన కొత్తలో ఎవరింటికి భోజనానికి పిలిస్తే అక్కడికి వెళ్లి ఈ పాట పాడుతూ మొదలెట్టాను. ఆవిడ పేరు రాధా అని నాకు తెలియదు. రావు అనే మా ఫ్రెండ్ అక్కడ కోతి వచ్చి, ఏంటి అండి ఇంటికి భోజనానికి పిలిస్తే వాళ్ళ ఆవిడ మీద ఇట్టాటి పాటలు పాడతావు నువ్వు అని చెప్పి నవ్వేస్తా ఉన్నాడు. ఆరుద్ర రాసిన ఈ గీతానికి సంగీతం సమకూర్చింది చక్రవర్తి, పాడినది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల.
మనసు
పొంగినది మధువులూరినవి మమత గుండెలో నిండిపోయినది రాధా అందించు నీలే సప్తదవి చంపల్లో నా కెంపులున్నవి వంపుల్లో నా వలపులున్నవి ఇంపు సొంపు మధుర మధురమాయి చంపల్లో నా కెంపులున్నవి వంపుల్లో నా వలపులున్నవి ఇంపు సొంపు మధుర మధురమాయి
సక్సెస్ అయ్యారు అనేది చాలా అండర్ స్టేట్మెంట్ అండి. మెడ్రాస్ లో సోవన్ బాబు గారు, హైదరాబాద్ లో మురళీమోహన్ గారు, రియల్ ఎస్టేట్ రంగంలో తెలియని వాళ్ళు లేరు, ఏకఛత్రాధిపతిగా వెళ్తున్నారని కొందరు అంటుంటారు కూడా. మీరు ప్రొఫెషనలిజం గురించి చెప్పారు. జయబేరీ కాంప్లెక్స్, మీరు కట్టిన జయబేరీ కాంప్లెక్స్ బై ఆల్ మీన్స్ దట్ హాస్ బికమ్ ఏ ఐకాన్. అంటే అరే ఇది క్వాలిటీ కన్స్ట్రక్షన్ అంటే ఎలా ఉండాలి అంటూ ఎన్ఆర్ఐల కోసం చాలా మంది అంతకుముందు అపార్ట్మెంట్స్ అలా కట్టారు, కానీ ఎన్ఆర్ఐస్ టేస్ట్ కు సరిపడ్డట్టుగా అన్నట్టుగా కట్టించింది మీరు. అందుకు మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. అంటే మీరు ఒక రియల్ ఎస్టేట్ రంగాన్నే ఒక మలుపు తిప్పారు. నా ఫ్రెండ్స్ చాలా మంది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఉన్నారు, సో దే టాక్ అబౌట్ యువర్ లాట్, సో దట్స్ హౌ ఐ నో అబౌట్ దీస్ థింగ్స్. సో మై హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. కాకపోతే నాకు ఒక సందేహం కన్సర్న్, మీరేమంటారో దాన్ని తెలీదు. చాలా మంది ఇంక్లూడింగ్ తెలుగు వన్ ఎస్టేట్స్ అని, మేము తెలుగు వన్ లో కూడా వీఆర్ ట్రైంగ్ టు సెల్ టు ఎన్ఆర్ఐ. ఈ ఎన్ఆర్ఐ డబ్బు అనేది రియల్ ఎస్టేట్ రంగాన్ని పెంచింది, అది నిస్సందేహంగా అది దట్ ఈస్ అ ఫ్యాక్ట్. కానీ ఇది ఎలా వచ్చిందంటే, ప్రస్తుతం హైదరాబాద్ లో గానీ ఆంధ్రాలో గానీ ఎక్కడైనా గానీ రియల్ ఎస్టేట్ అనేది ఎన్ఆర్ఐలకు ఇప్పుడు అందుబాటులో లేదు అంటే మీరేమంటారు?
మీరు చెప్పిన మాటలో కొంత వాస్తవం అన్నమాట ఉంది. ఎందుకంటే ఈ మధ్యన హైదరాబాద్ లో ఎస్పెషల్లీ ఎబ్నార్మల్ గ్రోత్, ఇంత ఎబ్నార్మల్ గ్రోత్ ఉండటం అనేది ఎప్పుడు కూడా మంచిది కాదండి. మన తెలుగులో ఒక సామెత ఉంది, పెరుగుట విరుగుడు కొరకే అని. అంత ఎబ్నార్మల్ గా ఉన్నాయి, ఎప్పుడు కూడా పడిపోవటానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు గతంలో చూసుకుంటే భారతదేశంలో ఒక బాంబేలో రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగి తర్వాత డౌన్ అయింది, మెడ్రాస్ డౌన్ అయింది, బెంగళూరు డౌన్ అయింది, బాంబే డౌన్ అయింది, కానీ హైదరాబాద్ లో మాత్రం ఏ రోజున కూడా రియల్ ఎస్టేట్ క్రాష్ అవటం అనేది ఇంతవరకు జరగల. ఎందుకు జరగలేదు అంటే మిగిలిన సిటీస్ తో పోల్చుకుంటే ఈ రోజు కూడా హైదరాబాద్ ప్రైసెస్ ఆర్ లెస్. హైదరాబాద్ హ్యాపెనింగ్ సిటీ, ఎందుకంటే ఇవాళ ఐటీ రంగంలో గాని ఇవాళ బయోటెక్నాలజీలో గాని హైదరాబాద్ ఎంతో అభివృద్ధిని సాధిస్తోంది. ఇవాళ ఈ సాధించడం మూలంగా ఔటర్ రింగ్ రోడ్స్ చేయడం మూలంగా కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కట్టడం మూలంగా కానీ ఇవాళ ఎన్నో అన్ని రకాలుగానూ డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ గ్రోత్ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఉంటుంది. కాకపోతే ఇంత సడన్ గ్రోత్ మాత్రం ఉండకూడదు, యావరేజ్ గా అంటే ఒక మోడరేట్ గ్రోత్ గా వెళ్తా ఉంటే అందరికీ కూడా అందుబాటులో ఉండేది. ఇవాళ మేమే కొనలేని పరిస్థితి వచ్చేసింది. అక్కడ ల్యాండ్స్ మేము కొనలేకపోతున్నాం. ఎందుకు కొనలేకపోతున్నాం అంటే ఇదివరకు ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ మాలాంటి వాళ్ళని కొని డెవలప్ చేసి దాన్ని అమ్మేవాళ్ళం. ఇవాళ రోజున ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఐఏఎస్ ఆఫీసరు, ప్రతి వ్యాపారస్తుడు అందరూ కూడా ఏం చేస్తున్నామంటే రియల్ ఎస్టేట్ అనేస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఆ రేట్లు పెంచేసి మా చేతులకు కూడా రాకుండా చేసేస్తున్నారు. ఇవాళ దాని మూలంగా ఎన్ఆర్ఐస్కి కూడా కొంతమంది ఇబ్బంది అవుతున్నమాట వాస్తవం. బట్ ఈవెన్ టుడే నేను చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టడం అనేది ఇట్ ఇస్ అ వైస్ థింగ్. ఇవాళ షేర్ మార్కెట్ మీద పెట్టుబడి పెడితే షేర్ మార్కెట్ ఏ రోజున క్రాష్ అవుతుందో ఏ రోజు పెరుగుతుందో ఎవరికి తెలియదు. పోనీ ఏదైనా వ్యాపారాల్లో పెడదామంటే ఆ వ్యాపారం చేసేవాళ్ళు సరిగ్గా ఇస్తారా లేదా అనేది తెలియదు. ల్యాండ్ నమ్ముకొని ల్యాండ్ కొనేటప్పుడు కూడా చూసుకోవాల్సింది ఏంటంటే అది క్లియర్ ప్రాపర్టీ అవునా కాదా, ఆ డెవలపర్ కరెక్ట్ గా చేసే అతను అవునా కాదా అనేది చూసుకుని పర్ఫెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం వెరీ గుడ్ గ్రోత్ అండి. నాకు మీరు అన్నట్టుగా జైబరి మా కాంప్లెక్స్ సిలికాన్ కౌంటీ అనే దాంట్లో ఆ రోజున నా దగ్గర కొన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు 4 times పెరిగినాయి. ఇవాళ అది ఆ విధంగా చూస్తే గ్రోత్ విపరీతంగా. అలాగే ల్యాండ్స్ మీద ఇంకా ఎక్కువ పెరుగుద్దండి. బిల్డింగ్ కంటే కూడా ఓపెన్ ప్లాట్స్ గనక మంచి తీసుకోగలిగితే 100% పెరిగినాయి కూడా ఉన్నాయి మా దగ్గర.
100 times అంటారు. ఓకే, ఇంకొకటండి, ల్యాండ్ ఆక్యుపేషన్ కబ్జాలు ఇలాంటివన్నీ వాటి గురించి కన్సర్న్ ఎన్ఆర్ఐకి. ఇక్కడ నుండి నేను ఒక ల్యాండ్ పీస్ ఆఫ్ ల్యాండ్ కొన్నాను అనుకోండి, సో నేను అక్కడ దగ్గర నుండి చూసుకోకపోతే ఆక్యుపై చేయడం ఇలాంటి వాటి సాధక బాధకాలన్నీ వాటి గురించి మీరేమంటారు?
ఆ సాధక బాధకాలు ఉన్న మాట కూడా వాస్తవం. ఎందుకంటే ఒక అతను లేఅవుట్ వేయడం, ఆ లేఅవుట్ లో కొనుక్కున్న తర్వాత ఆ రాళ్లు ఇంకో 2 సంవత్సరాల ఆ రాళ్లు లాగేసి ఇంకోటి ఎవడో దాన్ని వేరే ఇంకో లేఅవుట్ వేసి ఒకే ల్యాండ్ని 4 అమ్మటం లాంటివి అక్కడ జరిగినాయి కొన్ని. మేమేం చేస్తామంటే అట్లాంటి పొరపాట్లు జరగకుండా ఉండడం కోసం మేము ఏ ల్యాండ్ కొనుక్కుని ఏది డెవలప్ చేస్తున్నా దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి దానికి వాచ్ అండ్ వార్డ్ పెట్టి లోపల సెక్యూరిటీని కూడా అరేంజ్ చేసి ఎవరో లోపలికి ఎంటర్ కాకుండా అవుటర్స్ ఎవరు కూడా ఎంటర్ కాకుండా చేసి దాన్ని కాపాడుతున్నాం. దానికోసమని మేము వీల్ ఛార్జ్ లిటిల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఎప్పుడు వాళ్ళు వచ్చినా 10 ఏళ్ల తర్వాత వచ్చినా వాళ్ళ సైట్ కానీ అక్కడే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళదో ఎవడో ఆక్యుపై చేయడు. అట్లా మేము కొంత కేర్ తీసుకుంటాం. అలా కేర్ తీసుకునే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా కొనవచ్చు. కాకుండా ఏదో గాలి కొదిలేసి మళ్ళీ ఏదో 10 ఏళ్ల తర్వాత వస్తే అక్కడ ఎవరో ఇల్లు కట్టేసుకున్నా లేకపోతే ఇంకోటి కట్టుకోనో ఏదో చేసి ఆక్యుపై చేసేసి ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి హైదరాబాద్ లో.
ఈ పాటికి యంగర్ ఆడియన్స్ నేను చాలా లూజ్ అయి ఉంటాను. వేసేయాన్ని పాత పాటలు ఇలా పాత పాటలు ఇస్తున్నాడు ఏమిటా అనుకుంటున్నారా? వస్తున్నా అండి, ఒక కొత్త పాట తీసుకుని వస్తున్నా మీ ముందుకి. మురళీమోహన్ గారు చిత్ర నిర్మాత. ఆయన ఈ మధ్య నిర్మించిన ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా అతడు మహేష్ బాబు గారితో కలిసి తీసిన సినిమా. ఇప్పుడు ఆ సినిమాలోని ఒక పాట ప్రసారం చేసుకుందాం. సిరివెన్నెల రాసిన ఈ గీతానికి సంగీతం సమకూర్చింది మణిశర్మ, పాడినది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్ర నీతో చెప్పనా.
చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతుంది కష్టపడకే కాంచన.
తర్వాత మా తెలుగు వన్ రేడియో టోరీకి శ్రోతలు చాలా మంది యంగర్ జనరేషన్ అండి. అంటే వాళ్ళు ఇండియాలో టైస్ చాలా మందికి ఉన్నాయి. నాకొచ్చే ఈమెయిల్స్ బట్టి నేను గమనించేది ఏంటంటే చాలా మంది, బహుశా మేబీ 30-40% ఆఫ్ ద పీపుల్ దే వాంట్ టు గో బ్యాక్ టు ఇండియా అండ్ ఇన్వెస్ట్ సమ్వేర్. ఈ రియల్ ఎస్టేట్ కాకుండా వేరే రంగాల్లో ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసే అవకాశాలు మీకు తెలిసినట్టే, దిస్ ఇస్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఆర్ ఎనీథింగ్, మీ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ చెప్తారా?
అంటే అంత బిజినెస్ నాలెడ్జ్ నాకు లేదనుకోండి. మిగిలిన ఇతర రంగాల గురించి నాకు తెలిసిన రంగంగా ఉన్నది సినిమా రంగం, రియల్ ఎస్టేట్ రంగం, రెండు రంగాల గురించే నాకు తెలుసు కాబట్టి దాని వరకే నేను పరిమితం అవటం బెటర్. సినిమా రంగంలో పెట్టుబడులు అనేది లాటరీ టికెట్ లాంటిదే. ఆ లాటరీ మీద బెస్ చేసి సినిమాలు ప్రొడ్యూస్ చేయండి అని మాత్రం నేను చెప్పను, కానీ రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది వైజ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మీరు అక్కడ ఇన్వాల్వ్ అయ్యి మీరు అక్కడ ఉండి చేయలేరు కాబట్టి ఏదో ఒక రోజు ఇవాళ కాకపోయినా ఇంకో 4 ఏళ్లకైనా మీరందరూ కూడా ఇండియా వచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేసేటటువంటి భవిష్యత్తు ఉంది కాబట్టి తప్పకుండా మీరు రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయటమే బెటర్ థాట్ అన్న ఫీలింగ్.
ఎద్దనపూడి సత్యనారాయణ గారు కథ అంటూ రాస్తే అది నాగేశ్వరరావు దృష్టిలో పెట్టుకుని ఆయనే హీరోగా నటిస్తారు అన్న దృష్టితో నవలు రాసేవారు అని అప్పట్లో అనేవారు. ఆవిడ రాసిన ఒక నవల పేరు ప్రేమలేఖలు. ఈ ప్రేమలేఖల సినిమాని చిత్రీకరించారు మురళీమోహన్ జయసుధ మీద. ఇప్పుడు ఆ ప్రేమలేఖల్లోని ఒక పాట విందాం. ఇది 1976లో రిలీజ్ అయిన చిత్రం. సంగీతం సత్యం, గీత రచన ఆరుద్ర, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ఈ గీతం. ఇది తీయని వెన్నెల రేయి. ఓకే, మీరు రియల్ ఎస్టేట్ సినిమా రంగం అన్నారు. నేను రీసెంట్ గా ఒక న్యూస్ విన్నాను. ఒక వ్యక్తి ఎకరం 15 కోట్లకు అలా ఒక 8 ఎకరాలు అమ్మేసి వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా తీశాడట. అంటే దేర్ ఈస్ సంథింగ్ ఫండమెంటలీ చేంజింగ్ అనమాట. ఇది ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో డబ్బులు సంపాదించి సినిమా తీయటం అదొక హాబీలాగా, అలాగే ఎన్ఆర్ఐఎల్స్ లో కొందరికి ఏదో సినిమా తీయాలనే ఒక హాబీ, నేను కోట్ అండ్ కోట్ గొల అంటాను, అలాంటి వాళ్ళకి అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా?
చెప్పింది చాలా కరెక్ట్ అండి. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ఫ్లోయింగ్ రివర్ లాంటిదండి. ఇందులో ఎంతో మంది కొత్త ప్రొడ్యూసర్లు వస్తూ ఉంటారు, ఎంతో మంది వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ నిలబడి ఉండేది మాత్రం చాలా కొద్ది మంది మాత్రమే. కొత్త నీరు వస్తూ ఉంటుంటే పాత నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు రియల్ గా వస్తున్న ప్రొడ్యూసర్లు ఎవరు అని చూస్తే, రియల్ ఎస్టేట్ లో డబ్బు సంపాదించి వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టుకుందామను, లేకపోతే సినిమా పెద్ద హీరోలతో సినిమా దిద్దాం అనుకుని ఎంటర్ అయ్యేవాళ్ళు సగం మంది అయితే ఎన్ఆర్ఐస్ కూడా. మీరు అన్నమాట చాలా కరెక్ట్, ఈ మధ్యన ఎన్ఆర్ఐ నిర్మాతలు కూడా చాలా మంది వచ్చారు. అయితే సిస్టమేటిక్ గా తీయగలిగిన వాళ్ళు వాళ్ళ సినిమా ఇండస్ట్రీ బిజినెస్ గా అనుకుని దాన్ని ఒక బిజినెస్ లాగా చేసి దాంట్లో ఒక రూపాయి కూడా వేస్టేజ్ ఖర్చు అనేది లేకుండా విత్ గుడ్ ప్లానింగ్ తో వస్తే ఎస్ యూ కెన్ డూ. బట్ రిజల్ట్ ఏమిటి, ఎంత డబ్బు వస్తుంది మన పెట్టుబడి మీద, ఎంత లాభం వస్తుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు. ఈ డబ్బు పోయినా కూడా మనం అప్సెట్ కావు, మన ఫ్యామిలీ అప్సెట్ కాదు అని అనుకున్న వాళ్ళు దీనిలో దిగాలి తప్ప, అమ్మో ఈ డబ్బు పోతే మన జీవితం అంతా ఇన్నేళ్లు సంపాదించిందంతా దీంట్లో ఒక సినిమాలో పోతే ఎలా అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి ఎవరు కూడా ఈ రంగానికి రావద్దని నేను చెబుతాను.
భారీ బడ్జెట్ తో సంవత్సరాల తరబడి ఎంతో అట్టహాసంగా ఈ మధ్య సినిమాలు తీస్తున్నా ఫ్లాప్ అవుతున్నాయి, కానీ చాలా చిన్న బడ్జెట్ తో 30 రోజుల్లోపు తీసిన ఒక సినిమా బాపు గారు తీశారు. కృష్ణరాజు, మురళీమోహన్, చిరంజీవి, ప్రసాద్ బాబు ఇలాంటి వాళ్లందరితో కలిపి తీసిన సినిమా మన ఊరి పాండవులు. సూపర్ డూపర్ హిట్. అప్పట్లో పాండవులు అంటే 5గురు ఉంటారనుకుంటాం కదా క్యారెక్టర్, అందులో కరెక్ట్ గానే 5గురు క్యారెక్టర్లు ఉన్నారు బ్రదర్స్ లాగా. కృష్ణుడు ఫేక్ కృష్ణుడు లాగా కృష్ణరాజు గారు, అందులో మురళీమోహన్ ధర్మరాజు క్యారెక్టర్. ధర్మరాజుకి హితబోధ గీతాబోధలాగా చేశాడు, అంటే అర్జునుడికి కాదు చేసింది ఇందులో, ధర్మరాజుకి కృష్ణుడు చేసిన గీతాబోధ లాంటిది ఈ పాట. ఒరే పిచ్చి సన్నాసి, ఒరే పిరికి సన్నాసి, ఇలా చూడు ఇలా చూడు ఇటుకేసి, ఉన్న ఊరు కన్న తల్లి ఒరే ఒరే మరువకురా. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి, అంత ఊపి వచ్చేసి అందుకని అలా పాడేశాను అన్నమాట, క్షమించండి. ఆరుద్ర గీతానికి కేవి మహాదేవన్ సంగీతం సమకూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు, విని ఆనందించండి.
పిచ్చి సన్నాసి, పిరికి సన్నాసి, ఇలా చూడు ఇలా చూడు ఇటుకేసి, ఇలా చూడు ఇలా చూడు ఇటుకేసి, ఉన్న ఊరు కన్న తల్లి ఒరే ఒరే మరవకురా. నమ్ముకున్న సొంత ఊరు వెన్ను నోన పొడవకురా. ఒరే పిచ్చి సన్నాసి, ముఖం మీద కోపంతో ముక్కు కోసుకుంటారా, ఏలు మీద కురుపుందని కాలు కోసుకుంటారా, ముఖం మీద కోపంతో ముక్కు కోసుకుంటారా, ఏలు మీద కురుపుందని కాలు కోసుకుంటారా, ఆవేశం నీ తెలివిని చంపుతుందిరా, ఆవేశం నీ తెలివిని చంపుతుందిరా, ఆలోచన నీ బలాన్ని పెంచుతుందిరా. ఒరే కుర్ర సన్నాసి, చూసుకో ఒక్కసారి నీకేసి, ప్రతి ఒక్కరూ నీ చుట్టం నేస్తంద్రా,
ఈ నీరు ఈ గాలి ఈ నేల నీదిరా ఊరిలోన ప్రతి ఒక్కరు నీ చుట్టూ నేస్తన్రా ఆశ పెట్టుకున్నోళ్లను అన్నాయం చేయకురా ఆశ పెట్టుకున్నోళ్లను అన్నాయం చేయకురా అన్నాయం చేసి నోడి ఆటలు కట్టించరా మమత తెంచుకున్న వోడు మడిసికాడురా మడిసైతే దేనికైనా దడిసిపోడురా మమత తెంచుకున్న వోడు మడిసికాడురా మడిసైతే దేనికైనా తడిసిపోడురా ఐదు వేళ్లు కలిసుంటే చేతి దెబ్బ కట్టిదిరా పిడికిలి బిగిల్చరా పిడుగులు కురిపిల్చరా రా పిచ్చి సన్నాసి
మీరు ఇంటర్వ్యూ బిగినింగ్ లో ఈ ఇంటర్వ్యూ బోర్ కొడుతుందేమో అన్న సందేహాన్ని వెలిపించారు. అది దుస్సాధ్యం అండి. మీరు ఇంత చక్కగా స్టూడియోకు వచ్చి మీ సమయం కేటాయించి ఇంత చక్కటి వివరాలు చెప్పినందుకు తెలుగు వన్ రేడియో టోరీ శ్రోతల తరపున మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది మ్యాటర్ యాంటీ మ్యాటర్ కొలిజన్ అంటారు. మోహన్ మురళి థ్యాంకింగ్ మురళి మోహన్.
కరెక్ట్. ఎందుకంటే నా పేరు మురళీ మోహన్ అయితే నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన ఆయన మోహన్ మురళి గారు. సో ఎలా చూసుకున్నా ఇద్దరం ఒకటి, వీఆర్ బ్రదర్స్. చాలా థ్యాంక్స్ అండి నా ఇంటర్వ్యూని మీరందరూ కూడా విన్నందుకు చాలా సంతోషం. దీనికి సంబంధించి మీకు ఎవరికైనా ఏమైనా కన్సల్టేషన్ కావాలి అని అనుకుంటే యూ కెన్ సెండ్ ఈమెయిల్స్ jaiberry@gmail.com చేస్తే తప్పకుండా నాకు అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.
ఇప్పుడు మీరు వినబోతున్న పాట మురళీమోహన్ గారే నటించిన చిత్రం పొట్టేలు పూర్ణమ్మలోనిది. సంగీతం సమకూర్చింది కేవీ మహాదేవన్. గీత రచన ఇన్ఫర్మేషన్ లేదండి. ఈ దాహం తీరిందే పూర్ణమ్మ, ఆ దాహం తీర్చవేమే పైడివమ్మ. పాడినది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల. విని ఆనందించండి.
ఈ దాహం తీరిందే పున్నమ్మ, ఆ దాహం తీర్చవే పైడి బొమ్మ. ఈ దాహం తీరిందే పున్నమ్మ, ఆ దాహం తీర్చవే పైడి బొమ్మ.
దాహం తీరిందా చిన్నయ్యా, ఏ దాహం తీర్చాలి చెప్పవయ్యా. ఈ దాహం తీరిందా చిన్నయ్యా, ఏ దాహం తీర్చాలి చెప్పవయ్యా.
పడితే కాదంటుంది నా దాహం.
మన కట్టవే మనసుది నీ దాహం వేచి ఉండది వయసంటుంది నా దాహం ఈ దాహం తీరిందే ఉన్నమ్మా పెరిగేదేలే మన దాహం పూతేలియ తాగితే తీరుతుందా దాహం
చీకటి